ఇంచుమించుగా నిన్నటి నుంచి మనం చెప్పుకుంటున్న కథ అంతా కూడా నారద నారాయణ సంవాదం. నారదుడు జగద్గురువైనటువంటి నారాయణుణ్ణి రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటే అంతటి శ్రీ మహావిష్ణువు గురువై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా నారదుడు అసలు భక్తులంటే ఎటువంటి వాళ్ళు, అందులో ముఖ్యంగా కలియుగంలో ఎవరిని చూచినా భక్తుల్లాగే కనపడతారు. ముందేమో గురువుగారు మిమ్మల్ని సర్వకాల సర్వావస్థల్లో సేవిస్తాము అని ప్రమాణము చేసి కూడా ఈ ప్రమాణం తప్పేటటువంటి శిష్యులు ఎక్కువగా ఉంటారు. ఇటువంటి శిష్యుల్ని చూసినప్పుడల్లా అసలు భక్తులంటే ఎవరో ఏమిటో తెలుసుకోవాలనుంది. అందువల్ల భక్త లక్షణం సంపూర్ణంగా వివరించు. ఒకవేళ ఎవడైనా దోషం చేస్తే శిష్యుడు భక్తుడై గురువుకి ద్రోహం చేసినా హరికి ద్రోహం చేసినా సరిదిద్దుకోవడం ఎలాగా, ఈ విశేషాలు వివరించమని నారదుడు నారాయణుణ్ణి అడిగాడు. అప్పుడు ఆయన, నాయన నీకు వచ్చిన సందేహం ఒకప్పుడు లక్ష్మికి కూడా వచ్చింది, ఓసారి శ్రీ మహాలక్ష్మి నా దగ్గరకు వచ్చి ప్రభు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అని నువ్వు అడిగిన ప్రశ్నలే నన్ను అడిగింది అన్నాడు ఆయన. అంటే లక్ష్మీదేవికి కూడా ఈ మానవుల గురించి కొన్ని అనుమానాలు వచ్చాయి. భక్తానాం లక్షణం బ్రూహి భక్తానుగ్రహ కారక, నువ్వు భక్తులను అనుగ్రహిస్తావు అందుకే నేను నిన్ను ప్రత్యేకించి అడుగుతున్నాను భక్తులకు ఏ లక్షణాలు ఉంటాయి, అసలు ఎవరిని భక్తుడు అనొచ్చు, ఎవరిని అధములు అనొచ్చు, హరిభక్తి లేకపోతే వాళ్ళు ఏ నరకాలకి పోతారు, ఇవన్నీ నాకు వివరించు. ఒక్కొక్కప్పుడు అమాయకులు కొంతమంది భక్తులుగా మారి ఆ తర్వాత భక్త ద్రోహులైతే, గురుద్రోహులైతే లేక దైవద్రోహులైతే వీళ్ళు తమను తాము సరిదిద్దుకోవడానికి ఏదైనా మార్గముందా ఇవి చెప్పమని స్వయంగా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని అడిగింది. అప్పుడు ఆయన ఇలా చెప్పడం మొదలుపెట్టాడు, భక్తుడిని చూడగానే వీడు భక్తుడు అవునో కదో తెలుస్తుందిట. ఎప్పుడు మనలో జ్ఞానం ఉంటే ఒక వ్యక్తిని చూడగానే ఈ వ్యక్తి యొక్క స్వభావాన్ని సాధ్యమైనంత వరకు అంచనా వేయచ్చు వాళ్ళ యొక్క ప్రవర్తనని బట్టి. ఎవడు ఉత్తముడు ఎవడు అధముడు, మనుష్యులలో నరకం నుంచి స్వర్గం నుంచి వచ్చినటువంటి ప్రాణులు ఉంటారు. నరకం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎంత భక్తుల్లో నటించినా వాళ్ళ బుద్ధి బయటపడుతూనే ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే రెండు లక్షణాలు కొంచెం శ్రద్ధగా వినండి. పరుసలి పల్కులం పరుల పల్కుట, ఎప్పుడు చూచినా ఇతరులను కఠినముగా పలికి బాధ పెడుతున్నారంటే భక్తులలో ఎవరైనా నిరంతరం సాటి భక్తులను పరుషవక్కులతో బాధ పెడుతున్నారంటే వాళ్ళు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు, వీరు భక్తుల వలె ఉంటారు కానీ భక్తులు కాదు. చూసారా కొంతమంది ఎప్పుడు చూసినా తిట్టడమే వాడి పని అనమాట. అన్నం ఎక్కువ పెడితే ఏ అన్నం ఎక్కువ పెట్టావు అని తిడతాడు, తక్కువ పెడితే ఏ నీ మొహానికి తక్కువైందా అన్నం అని తిడతాడు. కొంతమంది ఇళ్లలోకి వెళ్ళినప్పుడు భార్యాభర్తల తగాదాలు విచిత్రంగా ఉంటాయన్నమాట. పాపం వేడిగా టీ ఇచ్చింది భర్తకి భార్య, ఇంత వేడిగా మొహం మీద తగలేస్తావేమే నీ మొహం తగలయ్యా అన్నాడు. పోన్లే వీడు వేడిగా ఇస్తే తిడుతున్నాడు కదా అని మన్నాడు కొంచెం చల్లగా ఇస్తే ఇంత చల్లగా తగలెట్టేవేంటి అంటాడు, మొత్తం మీద తగలబెట్టేవనే మాట అంటాడు వాడు. ఇలా నిరంతరం కఠినంగా పలుకుతున్నాడంటే ఒక వ్యక్తి వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముడు, అటువంటి వాడు సరియైన భక్తుడు కాదు. మర్మము నాటనాడుటల్, ఇక కొంతమంది ఎప్పుడు సూటిగా గుండెల్లో దిగిపోయేటట్టు గుచ్చుకునేటట్టుగా దెప్పుతారు. ఇలా దెప్పుతున్నారంటే అటువంటి వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాడు. నరులకు ఎగ్గు చేత కృపణత్వము అసౌచము దేవదూషణము వరుల ధనంబు గుణంట కృపనందమి అల్క కృతజ్ఞ భావము ఈ నిర్ణయము బాసిపోయి ధరణి ప్రభవించిన వారి చిహ్నముల్. ఇక తర్వాత ఏమిటి, ఇతరులకు ఎప్పుడు అపకారం తప్ప ఉపకారం చేయరు, వాళ్ళ జీవితంలో పరోపకారం చెయ్యరు. ఆఖరికి గుళ్ళోకి వెళ్ళి అక్కడ ఇంత ప్రసాదం పెట్టి ఈ ప్రసాదం 10 మందికి పంచిపెట్టండి అంటే ఆ ప్రసాదం తానైనా తింటాడు పారేస్తాడు తప్ప సాటివాడికి పెట్టట. ఇటువంటి వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చినవాడు. పరాపకారం తప్ప పరోపకారం జీవితంలో చేయడు. ఆపై తరువాత లక్షణం కృపణత్వం, ధనలోభం, పిసిని కొట్టుతనం. డబ్బు పోగేయడమే తప్ప చూస్తూ చూస్తూ పక్కవాడికి ఒక్క రూపాయి ఇవ్వలేడు. ఎందుకంటే ఇంత డబ్బు పోగు చేసుకునేవారికి ఏం చేస్తాడో తెలియదు వాడు. వాడు అనుభవించలేడు, ఇతరులకు ఇవ్వలేడు. ఎప్పుడు దాచి 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 ప్రపంచంలో తలో చోట తలో బిల్డింగు కట్టుకుంటాడు. చివరికి ఇది ఎవడో పట్టుకుపోతాడు. తాను అనుభవించక, ఇతరులకు దానం చేయక, పరోపకారానికి ఉపయోగపడకుండా ఉండే సంపద చివరికి వ్యర్థమైపోతుంది. అలా ఎవరికీ దానం చేయకుండా పిసిరుగొట్టుతనంతో డబ్బుని కట్టలు కట్టలుగా దాచుకునే లక్షణమునకు కృపణత్వము అని పేరు. ఈ కృపణత్వం నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముడి లక్షణం. ఆ తరువాత లక్షణం అశౌచము. వేళకి స్నానం చెయ్యడు, అశుచిగా ఉండి అలాగే అన్నం తింటాడు, అలాగే కాఫీ తగ్గుతాడు, అలాగే గుళ్ళోకి పోతాడు. ఒక్కొక్కడు ఉపన్యాసానికి రాగానే వాడి పక్కన కూర్చున్నామంటే ఇంక 3 రోజులు అన్నం తినలేము. ఎన్నాళ్ళు అయ్యిందో స్నానం చేసి తెలియదన్నమాట పాపం. అటువంటి వాళ్ళు అభక్తులు, నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు. ఎప్పుడూ మన దగ్గర నుంచి సువాసన రావాలి, హాయిగా స్నానం చేసి విడిచిన గుడ్డ మళ్ళీ కట్టుకోకుండా ఉంటే పుణ్యాత్ముల కింద లెక్క. లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుందిట. ధర్మరాజు గారి గురించి చెబుతూ లక్ష్మీదేవి, ధర్మరాజు జూదంలో ఓడిపోయాడు కదా, ఓడిపోగానే తప్పనిసరి పరిస్థితుల్లో లక్ష్మీదేవి కొంతకాలం ఆయనకి దూరంగా ఉండవలసి వచ్చింది. అప్పుడు లక్ష్మీదేవి ధర్మరాజు నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నెత్తి నోరు మొత్తుకుని, ఈ మహాత్ముణ్ణి విడిచి ఎలా వెళ్ళగలను, ఈయనలో అన్ని సుగుణములే, కట్టి విడిచిన గుడ్డ కట్టడా రాజు అంటుంది. ఒకసారి కట్టి పక్కన పెట్టిన గుడ్డ మళ్ళీ కట్టుకోట, ఉతక్కుండా అదే గుడ్డ కట్టుకోడు. పొద్దుటి కట్టింది, సాయంత్రం కట్టి, ఆ సాయంత్రం కట్టింది, మర్నాడు కట్టి, ఇలా ఏడాది పాటు దీక్షావస్త్రం కింద దాన్ని ఎగదెక్కి దిగదొరక్కి వాడాడు ఆయన. ఒకసారి మనం వస్త్రం తీసి పక్కన పెట్టామంటే దాన్ని మళ్ళీ ధరించకూడదు. ఒక్క మడి వస్త్రం ఉంటుంది, ఒక్క గంట మాత్రమే పూజ చేయడానికి వాడతారే పట్టు వస్త్రం, అది మాత్రం పూజ చేసి కాసేపే కట్టుకుంటారు కనుక పూజామందిరంలో పెడితే 7 రోజులు మనకు వస్తుందిట. అలాగే ఎవరైనా ఉపన్యాసానికి మాత్రమే వాడే బట్టలు ఉంటాయి కొన్ని, వాళ్ళ గంట 2 గంటలో కడతారు కాబట్టి అలాంటివి 2-3 రోజులు 4 రోజులు వాడొచ్చునట. అంతేగాని రోజు కట్టుకునే ఉంటాయి, పొద్దున్న వేసుకునే పని సాయంత్రం వేసుకోవడం కూడా పనికిరాదన్నారండి. పొద్దున్నొచ్చి సాయంకాలం దాకా బనీంతో తిరిగి ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఈ చెమట కొట్టు బనీంతో ఉపన్యాసానికి రాకూడదు, గుళ్ళో కళ్ళకూడదు, ఇవన్నీ పాపాలట. ఇవి అభక్తుల యొక్క లక్షణములట. కాబట్టి కట్టి విడిచిన గుడ్డ పొరపాటును కూడా కట్టకూడదు, అది మహాపాపము. ఈ ధర్మరాజు జీవితంలో ఒకసారి గుడ్డ విడిచాడంటే మళ్ళీ కట్టడు, అటువంటి పుణ్యాత్ముడిని ఎలా విడిచిపెట్టనని లక్ష్మీదేవి బాధపడింది. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటనమాట, శుచిగా ఉండాలి, అశౌచం పనికిరాదు. ఇక పరుల యొక్క జ్ఞాన లక్షణములను అజ్ఞాన లక్షణములుగా చిత్రీకరించకూడదు. ఉదాహరణకి ఎవరో ఒక పుణ్యాత్ముడు బ్రహ్మశ్రీ అని పెట్టుకున్నాడు అనుకోండి, నీకేమి నష్టం, వాడికి బ్రహ్మశ్రీ పెట్టారు, వీడికి ఎందుకు పెట్టాలి. ఈ మధ్యన చాలామంది బ్రహ్మశ్రీ వేదమూర్తులను పెట్టుకున్న వాళ్ళందరినీ తిట్టడం మొదలెట్టారు. బ్రహ్మశ్రీ అని పేరెట్టు ఉంటే అదేమన్నా తప్ప, అదేమన్నా పెద్ద గొప్ప బిరుదా. శ్రీ అంటే సేవ చేయుట అని అర్థం. శ్రీంగ్ సేవాయాం అంటే శ్రీ అనే అక్షరమునకు అసలైన అర్థం సేవించువారిని సేవించుట. ఎవరైనా తనను సేవిస్తే, ఆ వ్యక్తిని మళ్ళీ తాను సేవిస్తే అటువంటి వాళ్ళకి శ్రీ అని పేరు. లక్ష్మీదేవికి శ్రీ అని ఎందుకు పేరు వచ్చింది, లక్ష్మిని మనం సేవిస్తే లక్ష్మి మనంటికి వచ్చి మనల్ని సేవిస్తోంది. ధన రూపంలో, సేవకుల రూపంలో, భార్యకి భర్త రూపంలో, భర్తకి భార్య రూపంలో, ఇళ్లలో పశువుల రూపంలో, ఆహార పదార్థాల రూపంలో నిరంతరం లక్ష్మీదేవి మనకి సేవ చేస్తోంది. ఆవిడ సేవ చేయకపోతే మనందరం ఎప్పుడూ నశిస్తాం. కాబట్టి మనల్ని సేవిస్తోంది గనక లక్ష్మిని శ్రీ అన్నారు. కాకపోతే ముందు మనం ఆవిడ్ని సేవించాలి, అప్పుడు ఆవిడ మనల్ని సేవిస్తుంది. సేవించు వారిని సేవించుట అని శ్రీ అన, శ్రీ అనే శబ్దమునకు అర్థం. బ్రహ్మశ్రీ అంటే బ్రహ్మజ్ఞానము కలిగిన వాడిని సేవించువాడని అర్థం. బ్రహ్మజ్ఞానమును నిరంతరం సేవిస్తున్నాడు, జ్ఞానము కలిగిన వాళ్ళకి సేవకుడు, పరబ్రహ్మస్వరూపాన్ని మనస్సులో పెట్టుకున్నవాడు అని అర్థం. ఇందులో ఏముందండి, పెద్ద గొప్ప బిరుదు కాదు, అదేమీ లేని పొంది పెట్టుకున్నది కాదు. కాబట్టి ఎప్పుడైనా వేద పండితులు మన ఇంటికి వస్తే వేదం చదువుకున్న వాడిని, స్మార్థం చదువుకున్న వాడిని బ్రహ్మశ్రీ వేదమూర్తులు అని పిలవడం తప్పు కాదు, అది పుణ్యం. ఇలా ఎందుకు పిలవాలి అని ఈ మధ్యన ఒక అమాయకుడో ఓ పిచ్చాడో ఏ బ్రహ్మద్వేషంతో అలా రాశాడు. ఏ ద్వేషంతో అయినా అలా రాయకూడదు. కారణం ఏంటో తెలుసా, బ్రహ్మశ్రీ అనే శబ్దములకు బ్రహ్మానందము పొందు మహాత్ములకు సేవ చేయువాడు, పురాణాదులకు సేవ చేయువాడు, వాంగ్మయమునకు సేవ చేయువాడు అని అర్థం. అటువంటి శబ్దాలను కూడా తట్టుకోలేక ఇతరుల బిరుదులు, ఇతరుల యొక్క సంపదలు, ఇతరుల యొక్క కీర్తి చూచి సహింపలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుని తిట్టేవాడు ఉన్నాడే వాడు అభక్తుడు, మూఢుడు వాడు. దేవదూషణంబు దేవతల్ని నిరంతరం ఎవడైనా తిడుతున్నాడంటే అటువంటి వాడు కూడా మహాపాపాత్ముడు. దేవతల్ని ఎప్పుడూ దూషించకూడదు. నువ్వు నిజంగా భక్తుడు అయితే దేవతల్ని ఎదుగు తిట్టడం. కానీ మనం ఇవాళ ఒక దేవతను ఆరాధించాం, నీకు శివుడు అంటే ఇష్టం, విష్ణువుని తిట్టకూడదు. నీకు విష్ణు అంటే ఇష్టం, శివుడిని తిట్టకూడదు. ఒక దేవతను ఆరాధించి ఇంకో దేవతను తిడుతున్నావు అంటే అది దేవదూషణమే. ఎందుకని, గణపతి రూపంలో ఉన్నా, శివుడి రూపంలో ఉన్నా, కేశవుడి రూపంలో ఉన్నా, అమ్మ రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా పరమాత్మ ఒక్కడే. కాబట్టి అన్యదేవతా దూషణము చేయుట మహాపాపం. అది భక్తుల లక్షణం కాదు, నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాడి లక్షణం అది. వరుల ధనంబు గొంట, ఇతరుల యొక్క ధనాన్ని అపహరిస్తున్నామంటే, పరద్రవ్యాపహరణం చేస్తున్నామంటే మనం భక్తులం కాదు. భక్తులు ఎప్పుడూ ఇతరుల ధనం అపహరించరు. కృప నందమి, ఎప్పుడూ జీవితంలో ఎవరి మీద జాలి చూపించకుండా ఎప్పుడూ ఇతరులను ద్వేషిస్తున్నామంటే మనం భక్తులం కాదు. భక్తుడు ఎప్పుడూ ఇతరులను ప్రేమిస్తాడు, సాటి భక్తుల్ని గౌరవిస్తాడు. రండి బాబు, రండి కూర్చోండి, మీరు కావాలంటే మీకోసం కుర్చీలోంచి లేచి కూర్చుంటానంటాడు. అంతేగాని నా కుర్చీలోంచి లేపుతావా అని ఎవడైనా వస్తే వాడి మీద దగ్గర గంతులు వేయడు. అలా గంతులు వేసాడంటే వాడు భక్తుడు కాదు. అసలు దయ చాలా గొప్పదనమాట. అలా ఎప్పుడూ కోపంతో ఉంటున్నాడంటే వాడు భక్తుడు కాదు. భక్తుడికి కోపం ఉండకూడదు. వచ్చిన వాళ్ళందరి మీద ఒంటికాల మీద లేచిపోతే ఎలాగా? గురువుగారితో పోల్చుకున్నట్టు అనగడికి అవడం. మా గురువుగారు అవసరమైతే పరీక్షిస్తాడు, నేను పరీక్షిస్తాను అన్నట్టు. గురువుగారు పరీక్షిస్తాడు, నువ్వు ఎక్కడ పరీక్షిస్తావు? దత్తాత్రేయుడు కోపగించి ఇంద్రుడు ఎత్తి మీద కొట్టాడు, నువ్వు కొడితే ఒప్పుకోరు. అందువల్ల భక్తులు, నిజమైన భక్తులు సహనముతో ఉండాలి. 100 ప్రశ్నలు వేసినా సరే చేతులు కట్టుకుని వినయంగా మాట్లాడగలిగితే వాడు భక్తుడు. ఎవడన్నా 2 ప్రశ్నలు వేస్తే మూడోసారి చర్రం లేచిపోయి ఎన్నిసార్లు మాట్లాడతావు అని కొట్టడానికి వెళ్ళామంటే, తిడుతున్నామంటే మనం భక్తులం కాదు, అభక్తులం. నేను చెప్పలేదు, శ్రీ భగవానుడు స్వయంగా లక్ష్మీదేవికి 512 పేజీలో దేవీ భాగవతంలో 8వ అధ్యాయంలో చెప్పాడు. మళ్ళీ బయటకు వచ్చాక గురువుగారు నా గురించే చెప్పారా అండి అని అడగకండి. ఎవడి గురించి కాదు, ఇది అందరికీ పనికొచ్చేది. సామాన్యములు అంటారు వీటిని, అంటే అందరికీ పనికొచ్చు విశేషములు. కృతజ్ఞ భావము, మేలు చేసిన వాడికి కీడు చెయ్యటం మహాపాపము. ఇది భక్తుడి యొక్క లక్షణం కాదు కృతజ్ఞత. ఇవన్నీ నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముల లక్షణములు. వీళ్ళు భక్తుల వలె నటించిన భక్తులు కాదు. ఇంకా నిజమైన భక్తులు ఎలా ఉంటారు? వీళ్ళు పుణ్యస్వరూపులు, ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటారు. పాపఘ్నులు, చేసిన పాపాలను ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. భగవత్ కథలు విని పులకించిపోతూ ఉంటారు. ఇతరులకు వీలున్నంత వరకు భుక్తినిస్తారు, భుక్తినిచ్చి ముక్తి పొందుతారు. ఎవరెవరు ఉత్తమ భక్తులు? గురువక్త్రాద్ విష్ణువంత్రో యస్య కర్ణే పతిష్యతి. గురువు దగ్గరికి వెళ్ళి భక్తితో గురువు పాదాలకు నమస్కరించి గురువు ద్వారా విష్ణువుని కానీ శివుణ్ణి కానీ లేక తనకి ఇష్టదేవతని కానీ మంత్ర రూపంలో పొందేవాడు గురువు తగినటువంటి శిష్యుడు అంటారు. గురువుగారు నాకు ఇతడు ఇష్టదేవత, నేను గణపతిని ఇష్టపడుతున్నా లేదా కుమారస్వామిని ఇష్టపడుతున్నాను లేదా విష్ణువుని ఇష్టపడుతున్నాను శివుణ్ణి ఇష్టపడుతున్నాను అమ్మని ఇష్టపడుతున్నాను, ఈ మంత్రం మీరు నాకు ఉపదేశిస్తే ఉపదేశం పొందిన రోజు నుంచి వీలున్నంత వరకు భక్తితో చేస్తాను, ఏనాడు మిమ్మల్ని విడిచిపెట్టను, మానసికంగా విడిచిపెట్టను. శారీరకంగా అంటారా, ఎల్లవేళలో ఉండలేకపోవచ్చు, మానసికంగా మిమ్మల్ని విడిచిపెట్టను అని పలికేవాడట ఉత్తమ భక్తుట. వదంతి వేదాస్తంచాపి పవిత్రంచ నరోత్తమం. ఇలా గురువు ద్వారా మంత్రోపదేశం పొంది నిరంతరం ఆ గురువుని మనస్సులో ధ్యానం చేస్తూ ఆ గురువు అంటే ప్రాణం ఇచ్చేటటువంటి వాణ్ణి ఏమంటారట? ఉత్తముడు, పవిత్రుడు అని వేదములు కూడా పలికాయి. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? ఉత్తమ శిష్యుడు నిరంతరం మనస్సులో గురువు తప్ప మరొక ధ్యానం చెయ్యడు, ఆ గురువుని మానసికంగా కూడా ద్వేషించడు. శారీరకంగా సరే, మానసికంగా కూడా ద్వేషించడు. ఒకసారి మంత్రం పొందామంటే యావజ్జీవితం ఆ గురువుని అలా భక్తితో సేవిస్తాడు అతడు. ఇటువంటి వాడు స్వర్గస్థం నరకం వాపి ముక్తి మాప్నోతి తక్షణాత్. చిత్రం ఏంటో తెలుసా? ఇలా గురువుని మనస్సులో ధ్యానించేవాడు నరకంలో ఉన్న వాళ్ళని కూడా ఉద్ధరిస్తాడట. ఒక ఆయన ఎవడో పాపం చేసి నరకానికి పోయాడు. వాళ్ళ ఆవిడో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమండి ఫలానా వ్యక్తి మహాపాపాలు చేశాడండి, వాడు చేసిన పాపాలకు వాడు నరకమునకు వెళ్ళి తీరుతాడు, మీరు గురుభక్తులని గురువుగారిని ధ్యానించి మంత్రానుష్ఠానం చేస్తారని విన్నాం, చచ్చి నరకంలో ఉన్న మా వాణ్ణి అనుగ్రహించి ఉత్తమ గతులకి పంపించండి అనగానే, అప్పుడు ఈ భక్తుడు ఇందాకనే చెప్పిన ఉత్తమ భక్తుడు గురువుని ధ్యానించేవాడు ఈ నరకానికి వెళ్ళినటువంటి పాపాత్ముడికి విముక్తి కలుగుగాక అని మనస్సులో సంకల్పిస్తేట తక్షణాత్తు ముక్తి మాప్నోతి. అవతలవాడు నరకంలో ఉన్నవాడు తక్షణం ముక్తి గడిపోతాట, నరకంలో ఉన్నవాడు ముక్తి గడతాడు, స్వర్గంలో ఉన్నవాడు కూడా మోక్షానికి పంపగలుగుతాడు. స్వర్గం కూడా శాశ్వతం కాదు కదా, నరకం ఎలాగో బాధ, స్వర్గం సుఖంతో కూడినది, ఈ రెండూ కూడా మనిషికి మోక్షం ఇవ్వవు. కాబట్టి గురుభక్తి కలిగిన వాడు మనస్సులో ఒక వ్యక్తికి కైవల్యము రావాలి, మణిద్వీపానికి వాడు వెళ్ళాలి లేదా వైకుంఠానికి వెళ్ళాలి అని కోరుకుంటే తక్షణం వాడు ఆ లోకానికి ఎడతాట. గురుభక్తి కలిగిన వాడికి ఇంత శక్తి ఉన్నది అని విష్ణువు చెప్పాడు లక్ష్మికి. కాబట్టి మీలో ఎవరైనా గురుభక్తి మనస్సులో నింపుకుంటే అటువంటి వాళ్ళు నరకంలో ఉన్నవాడిని కూడా తక్షణం మోక్షానికి పంపించగలుగుతారు సంకల్ప మాత్రంతో. పైగా ఆలస్యం కూడా లేదు, తత్ క్షణాత్, ఆ క్షణమే అన్నారు. యైః కైశ్చిద్యత్ర వా జన్మ లబ్ధం యేషు చ జంతుషు జీవన్ముక్తాస్తు తే పూత యాంతి కాలే హరే పదం. ఈ భూమి మీద ఎవడైనా సరే వాడు జంతువైనా పక్షి అయినా చీమయైనా దోమయైనా ఒక్కసారి గురువుని తలుచుకున్నాక తన ఇష్టదేవతానామస్మరణ చేస్తే, అందులో ముఖ్యంగా కలియుగంలో హరినామస్మరణ చాలా గొప్పదట. హరినామస్మరణ కంటే కలియుగములో తొందరగా మానవులని తరింపజేసే నామం ఒరగట్లేదు. అందుకే ఆ నిరంతరం హరి నారాయణ వాసుదేవ పరంధామ అని పలకాలి. హరినామస్మరణ గురుధ్యానానంతరం చేయువాడు ఆ క్షణమే తన సమస్త కుటుంబంతో కలిసి వైకుంఠానికి వస్తాడని చెప్పాడు. తానొక్కడు కాదు, మీలో ఎవరైనా నిరంతరం హరినామస్మరణ చేస్తే మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా వైకుంఠానికి పట్టుకెళ్ళగలుగుతారు. కాబట్టి మన కుటుంబాన్ని బాగు చేయాలంటే ముందు మనం హరినామస్మరణ చేయాలి, హరినామస్మరణ చేసే ముందు గురుధ్యానం చేయాలి. ఇంకా ఈ కలియుగంలో నా భక్తులు ఎవరు, నిజమైన భక్తులు ఎవరు? వీలున్నంతవరకు తీర్థయాత్రలు నిరంతరం చేయడానికి ఇష్టపడే వాళ్ళంతా నా భక్తులు అని చెప్పాడు విష్ణువు. తీర్థయాత్రలంటే ఇష్టపడేవాళ్ళు నా భక్తులు. గంగానది, సరస్వతీ నది, యమునానది వంటి నదులలో నేను ఈ నదులలో దేవతలను చూస్తున్నాను. ఇవి నదులు కాదు, కేవలం మోక్షమిచ్చేటటువంటి పవిత్ర స్థలాలు అని భావించి భక్తితో నదులలో స్నానం చేసేవాడు, నదీ స్నానానంతరం పితృదేవతలకి తర్పణాలు ఇచ్చేవాడు, నదీ తీరాలలో యథాశక్తిగా అర్చనలు చేసేవాడు, దానాలు చేసేటటువంటి వాడు, ఇటువంటి వాళ్ళంతా నా భక్తులు. వీళ్ళందరికీ మోక్షం వస్తుంది. నదులలో స్నానం చేసేటప్పుడు అందులో ఉమ్మేవాళ్ళు, మలమూత్ర విసర్జన చేసేవాళ్ళు, నదీ తీరంలో మలమూత్ర విసర్జన చేసి శరీరాన్ని ఆ నదిలో కడిగేవాళ్ళు, వీళ్ళంతా పరమ పాపాత్ములు, నరకానికి పోతారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, నదీ తీరంలో మలమూత్ర విసర్జన చేసి డైరెక్ట్గా ఆ శరీరంతో నదిలోకి దిక్కకూడదట. అందుకే చెంబుతో నీళ్లు తీసుకెళ్లి దూరంగా వెళ్ళి శరీరాన్ని ప్రక్షాళన చేసుకుని అప్పుడు స్నానం చేసేవారు పూర్వం. అలాగే మూత్ర విసర్జన చేసిన తర్వాత ఈ కాళ్ళు కాసి నీళ్లుతో కాళ్ళు కడుక్కుని అప్పుడు అందులో దిగాలట. అంతేగాని ఈ కాళ్ళు ఆ నదిలో ముంచకూడదు, మహాపాపమే చెప్పారు. నదిలో ఉమ్మడం, నదిలో మలమూత్ర విసర్జన చెయ్యటం, ఇలా కుళ్ళు శరీరంతో అందులోకి దిగడం, ఇది కూడా మహాపాపమే. అందుకని సాధ్యమైనంత వరకు నదిలో ఇలాంటి పనులు చేయకూడదు. నదులలో చీమిడి చెదడం కానీ, పదే పదే చెయ్యరాని పనులు చేయటం కానీ ఇవన్నీ మహాపాపం. నదులన్నీ సాక్షాత్తు లక్ష్మీస్వరూపాలు. శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు తన శరీరంలోకి ఆవాహన చేసుకుని అనేక నదులు సృష్టించాడు. లక్ష్మిని ముందు పాదాల్లోకి చేర్చాడు ఆయన. లక్ష్మి విష్ణు పాదాల్లోకి వచ్చాక ఈ పాదాల నుంచి ఒక నదిని సృష్టించాడు, అదే ఇవాళ గంగా, విష్ణు పాదోద్భవ అని పిలువబడింది. కాబట్టి లక్ష్మీదేవే గంగా రూపంలో ఉన్నది. ఆ తర్వాత నడుము నుంచి యమునా నదిని సృష్టించాడు, కాబట్టి కాళింది ఉదరం అన్నారు ఆయనకి పొట్టట శ్రీ మహావిష్ణువుకి. సరస్వతీ నది ఆయన నాలుక నుంచి ఉద్భవించింది, కాబట్టి సరస్వతి అంటే విష్ణువు యొక్క జహ్వ నుంచి ఆవిర్భవించిన పవిత్ర నది. ఇటువంటి నదుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఈ నదుల్ని సరిగ్గా చూసుకోరేమో అనే భయం కలిగి విష్ణు ఒకప్పుడు నదులను దేవతల్ని పిలిచాడు. పిలిచి కలియుగం వచ్చినంతకాలం మీరు ఈ నదుల రూపంలో ఉండండి, కలియుగం వచ్చేదాకా. కలియుగం ప్రారంభమయ్యాక 5000 సంవత్సరాలు గడవగానే ఓ నదీ దేవతలారా, మీరు మీ రూపాలను ఉపసంహరించుకొని నా లోకానికి వచ్చేయండి అన్నాడు. అంటే ఏమిటో తెలిసిన, ఇప్పుడు ఇది కలియుగం ప్రారంభమే, 5119వ ఏడిది, రేపు ఉగాది వస్తే శ్రీ వికారినామ సంవత్సరం వస్తుంది కదా, అప్పటికి కలియుగం ప్రారంభమై 5120వ ఏట్లో అడుగు పెడుతున్నాం, 5120 అన్నమాట. రేపు రాబోయే ఉగాది 6వ తారీఖు నాడు ఈ సంవత్సరం మనకి ఉగాది వస్తోంది. ఆ రోజుతో శ్రీ వికారినామ సంవత్సరం మొదలవుతోంది. అప్పటికి 5127 కలియుగం ప్రారంభమయ్యి, కలియుగం ప్రారంభమయ్యి ఇన్నాళ్ళని మనం ఎలా చెప్పగలుగుతాం అంటే, శ్రీకృష్ణుడు అవతారం సమాప్తం చేసినప్పుడే వెంటనే కలియుగం వచ్చింది. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను విడిచినాడు, ఆ దినమున అశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తంబయ్యన్. ఏ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు తన శరీరం విడిచిపెట్టాడో, అవతారం చాలించాడో, ఆ క్షణమే సమస్త లోకాలలోనూ అశుభములను కలిగించే కలిపురుషుడు అడుగుపెట్టాడు. కృష్ణుడు భూమి మీద ఉన్నంతకాలం కలిపురుషుడు పూర్తిగా అడుగుపెట్టి ఈ లోకాన్ని పాడు చేయలేకపోయాట. కృష్ణుడు అంటే భయం అండి, ఆయన ధర్మ సంస్థాపన కోసం వచ్చాడు, ఆయన ఉండగా మహాపాపాలు వ్యాపింప చేయలేను కాబట్టి ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూసేవాడు. అలాగే కృష్ణుడు అవతారం విడిచిపెట్టగానే ఈ కలిపురుషుడు మహావేగంగా వచ్చి భూమిని పట్టుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఈ యుగమునకు కలియుగము అని ప్రారంభం అని పేరు వచ్చింది. శ్రీకృష్ణ అవతారం సమాప్తం, కలియుగం ఆరంభం, రెండు ఒకేసారి వచ్చాయి. కృష్ణుడు తన ఆత్మని మహావేగంగా పట్టుకుపోయాడు వైకుంఠానికి. ఆ పట్టుకుపోతున్నప్పుడు కళ్ళారా చూశాట కలిపురుషుడు, అమ్మాయ్యా వెళ్ళిపోయాడు రా బాబీ కృష్ణుడు. కృష్ణుడు ఉన్నంత వరకు మన సామ్రాజ్య స్థాపన చేయలేము, మన పార్టీకి పదవి రాదనుకున్నాడు వాడు. ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోగానే ఈ భూమిని పట్టుకున్నాడు. ఆ పట్టుకున్నది నేటికి 5120లోకి అడుగు పెడుతున్నాం అన్నమాట. ఈ కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచేదాకా గంగానదిలో గంగాదేవత ఉంటుంది. గంగానది అని ఒక నది ఉంది కదా, ఈ నదీ జలాలలో ఒక దేవత ఉంటుంది, ఆ దేవత పేరు గంగాదేవి. నీళ్లల్లో తన శక్తితో ఉండేటటువంటి దేవత ఆవిడ. యమునా నదిలో యమునానది స్త్రీ రూపంతో తిరుగుతూ ఉంటుంది, ఆ అమ్మవారి శక్తి అందులో ఉంటే దాన్ని యమునా నదీ దేవత అన్నాం. అలాగే సరస్వతిలో సరస్వతీ దేవత ఉంటుంది. నదులకు దేవతలు ఉంటారు, అధిష్టాన దేవతలు అంటారు వాళ్ళని. ఆ నదులలో ఉండే అధిష్టాన దేవతలు 5000 సంవత్సరాలు గడిచాక ఇంకా నదుల్లో ఉండం మానేసి అందులోంచి పారిపోవడం మొదలెడతారట వాళ్ళు. అంటే ఇప్పుడు ఏమైంది అనమాట, నది ఉంది గంగ, కానీ అందులో నీళ్లు ఉంటాయి, దేవత లేదు, శక్తి లేదు. యమున ఉంది, యమునా నది దేవత లేదు. సరస్వతీ నది ఉంది, కానీ ఆ నదిలో నది అధిష్టాన దేవత లేదు. దానివల్ల ఏమవుతుంది అనమాట, ఇప్పుడు మనకి గంగా స్నానం అహంకరిషి అంటే గంగాని నీళ్లల్లో స్నానం చేస్తున్నాం తప్ప అందులో దేవత కూర్చోట్లేదు కనుక దేవతా స్పర్శ మనకి రావటంలా. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి, అయ్యో మేము కష్టపడి కాశీలో ఇల్లు కొనుక్కున్నామండి, రోజు గంగలో స్నానం చేస్తుంటే గంగానదిలో స్నానం చేసిన ఫలితం రాదా, యమునా నదిలో స్నానం చేస్తే యమునా నది ఫలితం రాదా, బదరీ వెళ్ళి సరస్వతిలో స్నానం చేస్తే సరస్వతీ నదీ ఫలితం మాకు దక్కదా అని మనం ఏమైనా బెంగపెట్టుకోక్కర్లేకుండా భక్తితో ముందు గురువుని తర్వాత హరిని స్మరించి సంకల్పం చెప్పుకుని స్నానం చేస్తే గంగా స్నానం అహంకరిషి అంటాం కదా మనం, ముందు శ్రీ గురుభ్యో నమః అని ఆ తర్వాత ఆచమనం చేసి ఓం కేశవాయ స్వాహ అన్నాం, కేశవాయ స్వాహ అనగానే నా హరిని తలుచుకున్నాం, నారాయణాయ స్వాహ అంటే నారాయణుడిని తలుచుకున్నాం, మాధవాయ స్వాహ అనగానే మూడోసారి హరిని తలుచుకున్నాం, ముందు గురువుని తర్వాత హరిని తలుచుకున్నాం. తలుచుకుని సంకల్పం చెప్పి గంగా స్నానం అహంకరిష్యే లేక యమునా స్నానం అహంకరిష్యే సరస్వతీ స్నానం అహంకరిష్యే గౌతమి స్నానం అహంకరిష్యే అనగానే అప్పుడు ఆ దేవత, పోన్లే పాపం ఈ అమాయకుడు ఎక్కడి నుంచో వచ్చాడు, నన్ను స్నానం చేయటానికి నదిలోకి పిలిచాడు, గంగా స్నానం అన్నాడు, పైగా హరిని గురువుని తలుచుకున్నాడు కాబట్టి వీడి కోసం వీడు స్నానం చేస్తున్న చోట నేనుంటాను అని మనం స్నానం చేసే చోట గంగ కాసేపు కూర్చుంటుంది. అప్పుడు లాభం ఏమిటనమాట, నువ్వు ఏ రేవులో స్నానం చేస్తున్నావు ములుగుతున్నావు ఆ కాస్త ప్రాంతంలో నీ కోసం గంగ ఉంటుంది, అంటే నీకు గంగా స్నాన ఫలితం ఇచ్చి మళ్ళీ నువ్వు బయటికి రాగానే వెళ్ళిపోతుంది. నువ్వు వెళ్ళిపోయాక ఇంకోళ్ళు ఎవడన్నా దిగితే వాళ్ళకి మళ్ళీ గంగ యొక్క అనుగ్రహం ఉండదు, వీడి కోసమే కాసేపు కూర్చుని వెళ్ళిపోతుందిట. కాబట్టి మనం నదీ స్నాన ఫలితం పొందాలంటే ఆ దేవతని రప్పించుకోవాలి. రప్పించుకోవాలంటే ఏం చేయాలన్నమాట, ముందు శ్రీ గురుభ్యో నమః, ఆ తర్వాత ఆచమనం పేరుతోటి నారాయణ స్మరణ చెయ్యాలి, సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం పూర్తిగా చెప్పుకోకర్లా, అయ్య బాబో ఇంత పొడుగుందండి మాకు ఆ సంకల్పం ఏం వస్తుందండి, అదే వస్తే మేము కూడా మిమ్మల్ని పక్కకు తోసి ఈ సీట్లో కూర్చుని పురాణం చెప్పేవాళ్ళం కదండి అని మీరేం వెంగెట్టుకోకర్లా. ఏమీ చెప్పలేకపోయినా మీ గోత్రం తెలుసు కదా, గోత్రం తెలియకపోతే దైవ గోత్రం చెప్పేసుకోండి పర్వాలేదు, మీ పేరు తెలుసు కదా, కనీసం మీ పేరు మీకు తెలుసని అనుకుంటున్నాను. నా పేరేంటండి గురువు గారు అని నన్ను అడిగితే నా బుర్ర నేను కొక్కోవాలి. కాబట్టి ఎవరి పేరు వాళ్ళకి తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇవాళ మాత్రం కొంచెం నా పేరు ఏమిటో నేనే మర్చిపోయినట్టున్నాను, కానీ మొత్తం మీద ఎవడికి వాడికి వాడి పేరు ఉంటుంది. ఈ పేరు చెప్పుకుని ఫలానా పద్మాకర శర్మాహం భో గంగా స్నానం అహంకరిష్యే అని నీ పేరు గంగా నది అయితే గంగా, గోదావరి అయితే గోదావరి నది పేరు చెప్పుకుని స్నానం చేస్తున్నావు అనొచ్చు కదా. అలా అనగానే ఆ కాసేపు ఆ నదీ దేవత ఆ నీళ్లలో ఉంటుందన్నమాట. మనం స్నానం చేసి ఒడ్డుకు రాగానే మళ్ళీ దేవత అదృశ్యమవుతుంది. ఇది తెలియక చాలామంది సంకల్పము ఆచమనము గురుధ్యానము లేకుండా గంగలో ములుగుతున్నారు. అందుకే వాళ్ళు ఎన్ని స్నానములు చేసినా స్నానము యొక్క ఫలితం పొందలేకపోతున్నారట. ఈ మాట నేను కాదు, విష్ణుమూర్తి 8వ అధ్యాయంలో 9వ స్కంధంలో చెప్పాడు. ఒక్క ఇదే కాదు, గుళ్ళో కూడా ఇదే స్థితిట. ఏ గుడికి వెళ్ళినా రాత్రిపూట గుడికి తాళం వేస్తారు కదా, తాళం వేయగానే అందులో ఉన్న దేవుడు వెళ్ళిపోతాడు పైకి. ఉదాహరణకి ఇప్పుడు మన గుళ్ళో శివుడు ఉన్నాడు, తాళం వేయగానే శివుడు తన కైలాసానికి వెళ్ళిపోతాడు. సరస్వతీమాత గుళ్ళో సరస్వతి తన లోకానికి వెళ్ళిపోతుంది. రామాలయంలో రాముడు వెళ్ళిపోతాడు, నవగ్రహాలు వెళ్ళిపోతాడు. మరి పొద్దున్నే మళ్ళీ వాళ్ళు రావాలంటే ఏం చేయాలట, పొద్దున్న రాగానే అర్చక స్వాములు అక్కడికి వచ్చి భగవన్నామస్మరణ చేసి అభిషేకం చేస్తే లేక అర్చన చేయగానే అర్చకుల వల్ల మళ్ళీ ఆ దేవతలు అందులో కొచ్చి కూర్చుంటున్నారు. అందుకని అర్చకులు ఉండండి ఉండాలి, అర్చకులు ఉండాలోయ్, అర్చకుల్ని గౌరవించండి, అర్చక వ్యవస్థని ఇంత గౌరవించండి, వాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వకండి, వాళ్ళని ఏడిపించకండి, వాళ్ళ మీద లేనిపోని దుమ్మెత్తిపోసి తిట్టకండి అని ఎందుకు చెప్పారంటే అర్చకులు వచ్చి తలుపు తీసి సక్రమంగా అర్చన చేస్తే దేవతలు వచ్చి కూర్చుంటారు, లేకపోతే దేవతలు కూర్చోరు, ఉట్టి గుడి ఉంటుంది, లోపల దేవుడు ఉంటాడు. ఒక్క ఎక్సెప్షన్ దేనికో తెలుసా, గురువుల యొక్క పీఠములకు. మన జగద్గురువుల పీఠాలు ఉంటాయి, ఆ పీఠాలకి గురువులు బ్రతికున్నంతకాలం ఆ శక్తి ఉంటుంది. అందుకే గురుపీఠాల్లో దేవుడు ఉండక్కర్లా, శ్రీచక్రం ఉంటే చాలు. అది లేకపోయినా గురువుగారి పటం ఉంటే చాలు వాటికి మినహాయింపు. అందుకే శంకర పీఠాలు, రామానుజ పీఠాలు, ఇటువంటి పీఠాలకి ఎందుకు ఇంత శక్తి. అక్కడ ఎవ్వరున్నా లేకపోయినా, ధూపం లేకపోయినా, దీపం లేకపోయినా, ఏమీ లేకపోయినా గురువు బతుకున్నంతకాలం ఆ శక్తి ఉంటుంది. ఆ గురు పరంపర ఉన్నంతకాలం, గురువు యొక్క పరంపరలో తర్వాత తర్వాత పీఠాధిపతులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నంతకాలం ఆ శక్తి ఉంటుంది. తక్కిన దేవాలయాలకి అర్చకుడు వచ్చి అర్చన చేయకపోతే అందులో దేవుడు ఉండడు. కలేహే పంచసహస్రంచ వర్షం స్థిత్వాచ భారతే జగ్ముస్తాశ్చ సరిద్రోపం విహాయ శ్రీహరే పదం యాని సర్వాణి తీర్థాని కాశీ బృందావనం వినా యాస్యంతి సార్థం తాభిశ్చ వైకుంఠం ఆజ్ఞయా హరేహే. శాలగ్రామ శక్తి శివౌ జగన్నాథశ్చ భారతం కలేహే దశసహస్రాంతే త్యక్త్వాయాంతి నిజం పదం. ఈ 3 శ్లోకాలు వినండి. కలియుగము ప్రారంభమయ్యాక 5000 సంవత్సరములు గడవగానే నదులు తమ రూపములు విడిచి శ్రీహరే పదం అంటే విష్ణువు యొక్క లోకానికి, వైకుంఠానికి వెళ్ళిపోతాయి. మళ్ళీ రావాలంటే ఏం చేయాలని చెప్పాను, సంకల్పం చెప్పుకోవాలి. 2 చోట్ల మాత్రం 2 స్థానములు ఉన్నాయి ఈ భూమండలంలో, అక్కడ మాత్రం కలి ప్రభావం ఉండదు. మనం సంకల్పం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా
అక్కడ మాత్రం నిరంతరం దివ్యశక్తి ఉంటుంది. అక్కడ దేవతలు తమ లోకానికి వెళ్ళరు, నదులలో ఉన్న దేవతలు తమ లోకాలకి వెళ్ళరు, అక్కడున్న దేవతామూర్తులు అక్కడే ఉంటారు. ఆ రెండు తీర్థములు కాశీ బృందావనం. అందుకే చెప్పాడు అన్ని తీర్థాల్లో దేవతలు వెళ్ళిపోతారట, కానీ కాశీ బృందావనం వినా, ఒకటి కాశీ రెండవది బృందావనం, ఈ రెండు స్థానములలో మరణం చెందినవాడు అందుకే ముక్తి పొందుతాడు. ఎందువల్ల? కాశీలో ఎవరు పూజ చేసినా చేయకపోయినా సంకల్పం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా శివుడు నిరంతరం సంచరిస్తూనే ఉంటాడు, అక్కడ చీమకి దోమకి ముక్తిస్తాడు. బృందావనంలో నిరంతరం రాధాసమేతంగా మాధవుడు సంచరిస్తూనే ఉంటాడు, అందుకే బృందావనంలో ఇంకా సంకల్పం అక్కరలేదు, అక్కడ అసలు ఏమీ చేయక్కర్లేదు, పూజ కూడా చేయక్కర్లేదు. ఆ నేల మీద ఉన్న మట్టి ఒంటికి రాసుకుంటే చాలు, పొర్లిగింతలు పెడితే చాలు. అందుకే బృందావనంలో రాధే రాధే అనుకుంటూ నేల మీద దొల్లుకుంటూ పొల్లు ప్రదక్షిణలు చేస్తూ దర్శనం చేస్తారు అక్కడ. ఈ రెండు స్థానములు అత్యంత పవిత్రమైనవి, మిగతా అన్ని చోట్ల నుంచి శక్తులు వెళ్ళిపోతాయి. ఇంకా కలియుగం ప్రారంభమై 10,000 సంవత్సరాలు గడిచాక ఇంకా ఇంచుమించుగా 4,880 ఏళ్ల తర్వాత సాలగ్రామాలలో ఉన్న విష్ణువు యొక్క శక్తి కూడా వెళ్ళిపోతుందట. సాలగ్రామ శక్తి అన్నారు. అప్పుడేం చెయ్యాలి? సాలగ్రామాలు కలియుగం ప్రారంభమైన 10,000 ఏళ్ల తర్వాత ఉట్టి రాతి ముక్కల్లా మిగులుతాయి. అప్పుడు అందులోకి మళ్ళీ నీళ్లు పోసి శ్రీ మహావిష్ణువుని ఆవాహన చెయ్యాలి. శ్రీ మహావిష్ణు ఆవాహయామి స్థాపయామి పూజయామి అనగానే సాలగ్రామములోకి మళ్ళీ విష్ణు వచ్చి కూర్చుంటాడు. ఆయన కూర్చోగానే మళ్ళీ సాలగ్రామానికి శక్తి వస్తుంది. లేకపోతే అక్కడున్న సాలగ్రామం ఉట్టి రాతి ముక్క కింద ఉంటుందిట. అలాగే శివలింగాల ఇళ్లలో నర్మదా బాణాలు పెట్టుకుంటారే, అవి కూడా అంతే, 10,000 సంవత్సరాలు గడిచాక కలియుగం ప్రారంభమైన 10,000 ఏళ్ల తర్వాత అవి రాళ్ల కిందే లెక్క. వాటిని ఏ రోజుకో రోజు వెళ్ళి ఆవాహన చేసి శివశక్తిని అందులో నింపి పూజ చేస్తేనే పూజా ఫలితం వస్తుంది. అలాగని భయపడక్కర్లా, ఇప్పుడే చెప్పాడు కదా మనమేం భయపడక్కర్లేదు. ఎందుకు భయపడక్కర్లేదు? మీరు సంకల్పం చెబితే మీరు ఎక్కడ స్నానం చేసినా వెళ్ళి దేవతలు వస్తారట. మీరు పక్కనే ఉన్న కృష్ణానదిలో స్నానం చేస్తూ పొద్దుటే అందులో స్నానం చేసే ముందు గురువుని ధ్యానం చేసి ఆచమనం చేసుకుని నారాయణ స్మరణ చేసి సంకల్పంలో కృష్ణా స్నానం అహంకరించి అనగానే కృష్ణానది వచ్చి కాసేపు అక్కడ కూర్చుంటుంది, మీకు స్నాన ఫలితం ఇచ్చి వెళ్ళిపోతుంది. మీ స్నానం అయిపోగానే మళ్ళీ కృష్ణానది తన ఇష్టం వచ్చిన చోటికి పోతుంది. అప్పుడు మళ్ళీ ఒక ఆయనకు అనుమానం వచ్చింది, రోజు 100,000 మంది స్నానం చేసి 100,000 మంది కృష్ణా స్నానం అహంకరిష్యే అని సంకల్పం చెబితే ఈ 100,000 మంది దగ్గరికి కృష్ణ వేడుతుందా అంటే కృష్ణ వేడు అఖండ శక్తివంతమైంది, 1,000,000,000 మంది ములిగితే 1,000,000,000 మంది దగ్గర ఒకేసారి ఉండగలదు, ఉంటుంది కాబట్టి కృష్ణానది అన్నారు. ఏమంటే మనమే ఇక్కడ పురాణం చెబుతుంటే లైవ్ ఇస్తుంటే ఎవడికి వాడు వాడి దగ్గర ఉన్న ఫోన్లోనో కంప్యూటర్లోనో చూడగలుగుతుంటే అమ్మవారు ఏకకాలంలో అన్ని చోట్ల ఉండడం ఆశ్చర్యం ఏమున్నది? సంకల్పంతో మాత్రమే మనము దేవతల్ని తిరిగి భూలోకానికి తెప్పించుకుంటాం. ఇప్పుడు రోజు అందుకనే గుళ్ళు తెరిచి దీపారాధన చేసి అర్చకులు మళ్ళీ అందులోకి ప్రాణప్రతిష్ఠ చేస్తారన్నమాట. ఏ రోజు కాదు రోజు అర్చన చేస్తారు. నిత్యార్చన చేయగానే దేవుడు వచ్చి కూర్చుంటాడు. అర్చన అయిపోయి వాళ్ళు తాళం వేయగానే ఏమైపోతుంది? ఆ దేవుడు వెళ్ళిపోతాడు. అందుకే గుడి మూసేసినప్పుడు దండం పెడితే దండగరా అని చెప్పారు. ఇప్పుడు అర్థమైందా మీకు? గుడి మూసేసినప్పుడు అప్పుడు మాత్రం ఎందుకు దర్శనం చేసుకోకూడదండి, ఎప్పుడు పడితే అప్పుడు తాళం ఎందుకు తీయకూడదండి అని కొందరు అడుగుతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు తాళం తీస్తే లోపల విగ్రహమో లింగమో ఉంటుంది, దేవుడు ఉండద్దు. అర్చకుడు వస్తేనే, అర్చకుడు ఒకసారి ఆవాహన చేస్తేనే మళ్ళీ అందులోకి దేవుడు వచ్చి కూర్చుంటాడు. అంతవరకు అందులో దేవుడు ఉండడు. దేవుడు లేని ఉట్టి రాతి ఒక్కకి నమస్కరించడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఒక్క అదృష్టం ఒకటి ఉన్నది, రేపు రాబోయే ఇంకొక 5,000 సంవత్సరాల వరకు నర్మదా బాణలింగము, శ్రీచక్రము, సాలగ్రామము ఈ మూడింటిలో మాత్రం, ఏమేంటి, సాలగ్రామం, నర్మదా బాణలింగం, శ్రీచక్రం, వీటికి ఆవాహన మొదలైన అక్కర్లా, అవి మాత్రం ఎప్పుడూ దేవతాశక్తితో నిండి ఉంటాయి. అందుకే ఈ కలియుగంలో సులభమైన మార్గం ఏమిటంటే శివలింగ ప్రతిష్ఠ చేసేటప్పుడు నర్మదా బాణాన్ని పెట్టారంటే అందులో ఎప్పుడు ఎవడున్నా లేకపోయినా శివుడు ఉంటాడు, దానికి ఎవరు పూజ చేసినా చేయకపోయినా. అలాగే సాలగ్రామం కూడా, సాలగ్రామంలో నిత్యం విష్ణు ఉంటాడు, ఏది ఇంకొక 4,880 ఏళ్ల వరకు. శ్రీచక్రానికి కూడా అంతే, వీటికి వేరే ఆవాహనాదులు అక్కర్లా. ఈ మూడింటిని అందుకే కలియుగంలో ఎక్కువ మంది ఇళ్లలో ఉంచుకోవడానికి గల కారణం. మళ్ళీ ఇది అనుమానం, సాలగ్రామం ఇంట్లో ఉండకూడదట, శివలింగం ఆడవాళ్ళు ముట్టుకోకూడదట, శివుడు చెప్పినట్టున్నాడు వీడికి పాపం. శివుడేం అలా చెప్పలా, కిం బహూక్తేన మునయ స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. స్వయముగా నందీశ్వరుడు శివపురాణంలో చెప్పాడు ఎందుకిన్ని మాటలు. ఆడామగానే తేడా లేకుండా ప్రతి ప్రాణి భక్తి కలిగితే తన ఇంటిలో పెట్టుకుని శివలింగమును పూజించవచ్చు. శివలింగం పూజించడానికి భక్తి తప్ప మరొకటక్కరలేదు. స్త్రీ పురుషుడు నపుంసకుడు అనే తేడా లేదు. వాడు ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా లింగం మీద భక్తి కలిగితే ఇంట్లో పెట్టుకుని లింగాన్ని పూజించవచ్చు, సాలగ్రామమును పూజించవచ్చు, శ్రీచక్రమును పెట్టుకోవచ్చు. వాడికి భక్తి ఉంటే చాలు. ఏమంటే బోయవాడు తిన్నాడు, వాడు వెళ్ళి శివలింగాన్ని పూజ చేయలా? ఎంతోమంది ప్రాచీన కాలంలో అడవుల్లో బోయవాడు సాలగ్రామాలను పూజించలేదు. మహానుభావులు ఎంతోమంది అర్చన చేసి తరించారు. మధ్యలో మనమే పెద్ద గొప్పవాళ్ళంలాగా మనకి మనమే కొత్త శాస్త్రాలు చెప్పుకుని అసలు పురాణాలని పక్కన పెట్టి ఎవరు ముట్టుకోకూడదని చెబుతున్నాం. అది మహాపాపం. ప్రతి వ్యక్తి ఇంట్లో పెట్టుకు పూజించవచ్చు. ఈ మూడింట్లో మాత్రం ఏమేమిటి? సాలగ్రామము, నర్మదా బాణలింగము, శ్రీచక్రము. వీటికి ప్రాణప్రతిష్టాదులతో సంబంధం లేకుండా భగవంతుడు నిత్యం అందులో ఉంటాడు. అవి ఇంట్లో ఉంటే వాటికి పూజ చేస్తే ఈ యుగంలో తరించి తీరుతామన్నమాట. ఇంకా కలియుగంలో శంఖంతో శ్రాద్ధంలో తర్పణం విడిచిపెడితే అటువంటి వాడు తప్పక శుభం పొందుతాడు. ఈ కలియుగంలో చాలా విచిత్రమైన లక్షణాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. దేవపూజ తగ్గిపోతుంది, నామస్మరణ తగ్గిపోతుంది. నామస్మరణ చేసేవాడు కూడా నేను నామస్మరణ చేస్తున్నాను అని 10 మందికి తెలియడానికి అడ్వర్టైజ్మెంట్ కోసం నామస్మరణ చేస్తాటండి. ఏమండి మేమండి నిరంతరం ఉపాసకులం అండి అని పక్కన పెట్టుకుంటారండి. చూసారా మీరు పక్కన నరసింహస్వామి ఉపాసకుడు అని ఒకడు, ఇక్కడ జాతకము చెప్పబడును వీరు నృసింహ ఉపాసకులు, ఫలానా ఉపాసకులు. అసలు ఉపాసకులని బోర్డు ఎందుకు పెట్టుకోవడం అక్కడ? ఫలానా ఉపాసకుడు అని ఏదో భక్తులు చెప్పుకోవాలి తప్ప వీడికి వీడే బోర్డు పెట్టేసుకుంటాడనమాట. శ్రీచక్రోపాసకులు యొక్క ఉపన్యాస ధరి అంటాడు వీడు. అలా ఎప్పుడు వెనకాతల మనం ఉపాసకులు అని పెట్టుకోకూడదు. ఉపాసకులు అనే మాట శిష్యులు చెప్పాలి, మనం చెప్పుకోకూడదట. కలియుగంలో ఉపాసనని దేవనామమును ప్రచారం కోసం వాడతారు. ఇంకా అక్కడి నుంచి ప్రతివాడు ఎవడికి వాడే తనకు తానే రాజర్షి, తనకు తానే మహర్షి, తనకు తానే బ్రహ్మర్షి అనుకుంటాడట. ప్రజలు అండం కాదు, వాడికి వాడే పెట్టుకుంటాడు. నెత్తిమే చేపెట్టి శక్తి పాతకం అంటాడు మహాపాతకుడు. ఇంక అక్కడి నుంచి వాడి దగ్గర నుంచి డబ్బులు లాగుతాట. నేను చెప్పలేదు, ఇందులో దేవి భాగవతంలో చెప్పారు సమండి, మరి నా మీద పడకండి. ఇలా ప్రజల దగ్గర నీకేదో నెత్తి మీద పెట్టినంత మాత్రం చేతనే నా చెయ్యి వల్ల నువ్వు మహానుభావుడు అయిపోతావు అని చెప్తాట. అలా చెయ్యి నెత్తి మీద పెడితే ఏమీ అవ్వదు. చెయ్యి నెత్తి మీద పెడితే మాత్రం అవతలవాడి దగ్గర శక్తి లేకుండా ఏం చేస్తాం? కరెంటు కనెక్షను దేనికి పెడితే దానికి ఇస్తే ఏం ఉపయోగంలా? పద్మాకర్ గారికి కరెంటు కనెక్షన్ ఇస్తే తచ్చూరుకుంటాడు. అది వైర్ అయ్యి ఉంటే వైర్ ద్వారా లోపలికి వెళ్ళి స్విచ్లోకి వెడితే స్విచ్ వేస్తే ఉపయోగం ఉంటుంది. అంతేగాని కరెంటు కనెక్షన్ పట్టుకొచ్చి ఇప్పుడు ఆ ఫైబర్ కుర్చీకి ఇస్తే ఫైబర్ కుర్చీలోంచి కరెంటు పెడుతుందా? శక్తి అనేది చాలా గొప్పది. ఆ శక్తిని అవతల వాడు కూడా వైరు లాంటి వాడైతే అప్పుడు వాడిలో కరెంటు ప్రవహిస్తుంది తప్ప ఎందులోకి పడితే అందులోకి పెడితే విద్యుత్ శక్తి వల్ల ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ఈ కలియుగములో నామమును రకరకాలైనటువంటి ఉపాసనలను అమ్ముకోవడానికి వాడతారు, అది ప్రమాదం. కలియుగంలో సత్యం కొంచెం పలికితే కొండంత ఫలితం ఇస్తుందిట. రోజు మొత్తంలో ఒక సత్యం పలికితే 1000 సార్లు సత్యం పలికిన పుణ్యం ఇస్తుంది. కానీ ఆ ఒక్కసారి కూడా సత్యం పలికేవాళ్ళు అబద్ధాలు పలికేవాళ్ళు ఎక్కువైపోతారట, సత్యం పలికేవాళ్ళు తగ్గుతారట. ఎంత గొప్ప మాట చెప్పాడండి, కొంచెం జాగ్రత్తగా వినండి. కలియుగములో సూర్యోదయం నుంచి రాత్రి పడుకునేదాకా ఒక్క నిజం చెబితే ఈ రోజంతా నిజం పలికిన పుణ్యం వస్తుందిట. కానీ ఆ ఒక్క నిజం చెప్పడానికి కూడా ఈ కలియుగ మానవులు గజగజ కొట్టుకుంటారట. అన్ని అబద్ధాలు మెలిమాటలే అనమాట. భోజనం చేశారా? భోజనం అండి అంటాడు. పోనీ భోజనం చేశానని చెప్పచ్చు కదా, మీరు వచ్చేదాకా గురువుగారు ఆగలేకపోయారు, పీకిదాకా తిన్నానంటే నష్టమా? గురువుగారు అండి అంటాడు. అది ఒక మెలిమాట. శుభ్రంగా తినండి, తింటే తిన్నానని చెప్పండి, ఇడ్లీ తింటే తిన్నానని చెప్పండి. కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నాను అని అబద్ధమాడు ఒక ఆవిడ వాయి ఇడ్లీ తింది. ఆ విషయం గురువుగారికి చెబితే లాభం ఏమిటో తెలుసా? సత్యం ఒక్కటి పలికితే రోజంతా సత్యం పలికిన ఫలితం వస్తుంది. అది చెప్పకుండా కాఫీ తప్పండి, ఇంకా ఏమి పెద్దగా తినలేదు, డజన్ ఇడ్లీ తిన్నాక పెద్దగా తినపడేమిటి? ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారనమాట, మీరు పుణ్యాత్ములు కనుక మీకు నేను వేరే చెప్పక్కర్లేదు. ఏదన్నా ఒక్క నిజం చెప్పండి, ఏది రోజు ఒక్క నిజం, ఆ ఒక్క నిజమే ఆ రోజంతా సత్యం పలికిన పుణ్యం ఇస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకుని రోజంతా అబద్ధం ఆడమని కదా, మళ్ళీ పగలంతా అబద్ధాలు ఆడేసి సాయంకాలం పాటు గురువుగారి దగ్గరికి వచ్చి గురువు గారు ఇక్కడి నుంచి ఈ తలుపు కమ్మట లోపలికి వచ్చానండి, ఈ ఒక్కటి సత్యం పొలుగుతున్నానండి, దీనివల్ల రోజంతా సత్యం పొలిగిన ఫలితం వస్తుందా అండి అని తెలియని వాడు అడగకుండా సాధ్యమైనంత వరకు సత్యమును పలకడానికి ప్రయత్నిస్తే మంచిది. ఈ కలియుగంలో తులసి రహిత పూజ భవిష్యతి తతఃపరం, తులసి యొక్క విలువ తగ్గిపోయి తులసిని పూజించేవాడు తగ్గుతారు. తులసి లేని పూజ పూజ కాదు, కానీ కలియుగంలో తులసితో అర్చన చేయటం మానతారు, తులసి మొక్కని పూజించడం మానుతారు. ఇంట్లో ఎన్ని తులసి మొక్కలు పెంచితే ఆ జీవికి అంత లక్ష్మి వస్తుంది, కాబట్టి సాధ్యమైనంత వరకు తులసిని పెంచాలి. కలియుగంలో ఎలా ఉంటారని కదా అమ్మ అడిగింది, అందుకని చెబుతున్నాడు. కలియుగంలో శఠాహ మొండి పీనుగులు ఎక్కువ ఉంటారు. గురువుగారి పాదాల మీద ఒట్టేసి మీరు చెప్పినట్టుగా నడుచుకుంటామని, ఆ తర్వాత మొండితనంతో నేను ఇలా అనుకోలేదు నేను చెయ్యను అని ఆ పని చేయడం మానేస్తారు. ఇటువంటి వాళ్ళని మొండేళ్ళు అంటారు. మీరు ఎన్ని చెప్పండి నేను ఇలాగే చేస్తానంటాట వాళ్ళు. ఒక ఆయన వచ్చేవాడు నా దగ్గరికి, ఒక శిష్యుడు, మీరేం చెబితే చేస్తాననేవాడు. అంతా విన్నాక మీరు ఎన్ని చెప్పండి నాకెందుకు ఇలాగే చేయాలనిపిస్తోందండి అంటాడు వాళ్ళు. ఇంకెందుకు అడగడం? ఇటువంటి వాళ్ళని శఠులు మొండి పీనుగులు అంటారు. కలియుగంలో మొండి వాళ్ళు ఎక్కువ ఉంటారు. క్రోరాహ క్రూరులు ఎక్కువ ఉంటారు. ఇంచుమించుగా క్రూరత్వం అందరిలోనూ ఉంటుంది, కొంచెం ఎక్కువ తక్కువలో ఉంటాయి. ఎక్కువ మంది క్రూరులు ఉంటారట. క్రూరత్వం లేకపోతే బతకలేము మనం. రోజు దోమలు గుట్టి ప్రాణం తీస్తున్నాయి, అందుకని ప్రతివాడి చేతులు ఈ మధ్యన ఒకటి పెట్టుకుంటున్నాడు అనమాట, ఓ బ్యాట్, అది పెట్టుకుని ఇలా అంటూ ఉంటే టప్ 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 అని దీపావళి తపాకాయలు పేలినట్టుగా పేలుతున్నాయి. ఇది పేలకపోతే ఈ దోమలు మన్న చంపుతాయి. దోమ కోసం ఏమో మనం ఏదో పెట్టాలి, పెట్టి దోమను చంపకపోతే మనం బతకలేము, మనం బతకపోతేనేమో కష్టం. కాబట్టి హింస చేయక తప్పదు. కాబట్టి ఎంతో కొంత క్రూరత్వం ఉంటుంది కలియుగంలో. దాంభికాశ్చ, కలియుగంలో దంభాచారం ఎక్కువగా ఉంటుంది. దంభము అంటే కపటత్వము. బాగా నామాలు పెట్టేస్తాం ప్రతివాడం, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒళ్ళంతా పూసేస్తాం, కానీ లోపల చేసేవన్నీ పాప పనులు. మంచి పట్టు వస్త్రం కడతాడు, వాడు చేసేవన్నీ పిచ్చి పనులు. కాబట్టి ఆచార వ్యవహారాలలో కనపడుతున్నంత మానసికంగా ఉండదట. మనస్సు పవిత్రంగా లేనటువంటి వాడు, మానసికమైనటువంటి ఒకనొక పవిత్రత లేకపోతే పై పై ఆచారముల వల్ల ఉపయోగం లేదు. పైపై నాటకాలు ఎక్కువ ఉంటాయి. చూశారు మీరు, కొంతమంది మొత్తం బోడిగుండు గీసేస్తారు, ఇంతంత నామం ఇలా పెట్టేస్తాడు. వాడు చూస్తే ఓ పెద్ద ఏనుగు వచ్చి తన పొట్టంలో పెట్టుకున్నట్టుగా సింహాసనం మీద కూర్చుంటాడు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నగలేస్తాడు. వాడు నడుస్తున్నటువంటి ఒక బంగారపు షాపులు. ఈ మధ్యకాలంలో చాలామంది అలాంటి గురువులు తయారయ్యారు. వాడు మొబైల్ నగల షాప్. ఇంత బొట్లు పెట్టినా ఎన్ని పెట్టినా మనస్సు పవిత్రంగా అయితే ఉపయోగం ఉంది. ఇప్పుడు ఈ నామం నేను ఎందుకు పెట్టుకున్నాను? ఏదో భక్తి కోసం పెట్టుకున్నాను. పెట్టుకుని నామం పెట్టుకుని తాక్కోడనివి తాగి తినకూడనివి తింటే దానివల్ల ఏం ఉపయోగం లేదు. నామం పెట్టామంటే దానికి తగిన ఆచారమును పాటించవలను, లేకపోతే ఇది దంభము, ఇతరులను మోసం చేయడానికి కపటత్వంతో ఆడుతున్న నాటకం, దానివల్ల ఉపయోగం లేదు. ఏ నామము లేకపోయినా వ్యక్తి పవిత్రంగా ఉంటే వాడు ఎప్పుడూ గొప్పవాడే. కలియుగంలో దాంభికులు ఎక్కువైపోతారు. ఇక మహాహంకార సంయుత, ప్రతివాడికి అంతో ఎంతో అహంకారం. కొంతమందిలో మళ్ళీ అహంకారం కూడా పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది, మహాహంకారం పెరుగుతుంది. చోరాశ్చ, దొంగలు పెరుగుతారు. హింసకాహ, హింసాపరులు పెరుగుతారు. పుంసాం భేదశ్చ స్త్రీ భేదో వివాహో వాపి నిర్భయ, ఇది చాలా గొప్ప మాట తెలిసిన. సాధారణంగా పెళ్ళి ఎవరికి చేయాలి? స్త్రీ పురుషులకి చేయాలి. కానీ కలియుగంలో ఈ భేదం పోయి పురుషుల్ని పురుషులు, స్త్రీలను స్త్రీలు వివాహం చేసుకుంటారట. ఓ నాయనో, కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. ఈ మధ్యనే మన జడ్జీలు కూడా అలాంటి తీర్పు చెప్పారు. వాళ్ళ బుద్ధులు మనకు అంటగట్టారు. సస్వామి భేదో వస్తూనాం భవిష్యతి తతఃపరం, యజమాని మీద గౌరవం ఉండదు. ఎవడికి పడితే వాడు వస్తువులు చెప్పా పెట్టకుండా పక్కవాడివి లాక్కుపోతూ ఉంటాడు. ఇంకా ఇళ్లల్లో ఎప్పుడు ఎవడి పెత్తనం ఉంటుందో తెలియదు. పైకేమో ఇక్కడికి వచ్చి గందరగోళం చేస్తాడు, ఇంట్లోకి వెడితే భార్య దగ్గరికి వెళ్ళి చేతుల్లో కట్టుకుంటాడు. ఎక్కువగా ఇళ్లల్లో స్త్రీల పెత్తనాలు ఎక్కువగా ఉంటాయటండి, నేను చెప్పలేదు, వ్యాసుని చెప్పాడు సుమా. అయినా తప్పేముంది, వీళ్ళందరికీ ఎంత ఆనందం కలిగిందో చూసారు. అలా అనగానే అమ్మాయ మా గురించి గురువుగారు ఖచ్చితంగా ఉన్నదన్నట్టుగా చెప్పారు అని అంతో ఇంతో ఇంట్లోకి వెళ్ళాక చేతులు కట్టుకుని అలా చేయటం మంచిది అట. కలియుగంలో అది మంచిది కూడాను, లేకపోతే ఇంటికి వెళ్ళాక టీ కాఫీలు ఉండవు. గృహేశ్వరీచ గృహిణి గృహీ భృత్యాధికోదమ, ఇంటిలో సాధారణంగా గృహిణి యొక్క పెత్తనం ఉంటుంది. ఇంకా కలియుగంలో కొంతమంది పురుషులు స్త్రీలని చిత్రవధ చేసి చంపి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ధనాన్ని లాక్కుంటారు. అలాంటి దుర్మార్గులు కూడా తయారయ్యారు. పెళ్ళైన వెంటనే భార్యను హత్య చేయటం, ఇంకో పెళ్లి చేసుకోవటం, కట్నం లాక్కోవటం, ఇలాంటి మహాపాతకులు కలియుగంలో పెరుగుతారు. సంధ్యావందనం పోతుంది. సంధ్యావందనం అంటే ఏమిటండి అంటట, యజ్ఞసూత్రంచ భవేల్లుప్తం నసంశేహ, యజ్ఞోపవేతం తీసి పక్కన పెడతాడు, లేదా యజ్ఞోపవేతం కుళ్ళిపోయి తెగిపోయి ఉంటుంది. రామరామ యజ్ఞోపవేతం ఎప్పుడు తెల్లగా స్వచ్ఛంగా ఉండాలి, మురిక్కోపంలో ఉండకూడదు. వీపు గొక్కుకోవడానికి యజ్ఞోపవేతం వాడితే మహాపాపం తెలుసా? కొంతమంది యజ్ఞోపవేతం తల వీపు గొక్కుంటూ ఉంటారు, వీపు దొరద పెడితే దాన్ని గొక్కోవడానికి. అది పరమ పవిత్ర బ్రహ్మసూత్రం. అది ఇక మిలేచ్ఛాచారాః భవిష్యంతి వర్ణాశ్చత్వారయేవ చ. కలియుగంలో సంస్కృతం చదివేవాళ్ళు తక్కువ అవుతారు, దరిద్రపు భాషలు అంటే ఇంగ్లీషు భాషలు చదివేవాళ్ళు ఎక్కువైపోతారు. చీటికి వాటికి అన్నిటికీ కూడా స్పీచ్ ఇస్తారు గురువుగారు అంటాడు. పోరు గురువుగారు ఉపన్యాసం ఇస్తారు అనొచ్చు కదా, ఆ ఒక్క ముక్క కూడా అనలేడు. బడికి వెడతాము అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్కూలు ఉద్యోగం పోయి ఎంప్లాయ్మెంట్ వీడు మొహమ్మెంట్, చివరికి ఈ విధంగా అనేక భాషల్లో మాట్లాడతాడు, సంస్కృతంలో మాట్లాడటం మానేస్తారు. మిలేచ్ఛ శాస్త్రం పఠిష్యంతి. మిలేచ్ఛ శాస్త్రం అంటే ఆంగ్లము, తురక భాష మొదలైన భాషల్ని మిలేచ్ఛ శాస్త్రాలు అంటారు. ఈ భాషలు చదువుకుంటారు. స్వశాస్త్రాన్ని విహాయచ, సొంత భాషలు సంస్కృతం, వేదం, తెలుగు విడిచిపెట్టేస్తారు. అసలు నిజం చెప్పాలంటే ఇలా అన్నానని మీరు అనుకున్నా పర్వాలేదు, నన్ను తిట్టుకున్నా నేనేం భయపడ్డు, కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగు అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఉందా? ఉంటే నాకేమైతే ఏం తెలియటం లేదు. ఎందుకంటే హాయిగా పక్క రాష్ట్రం తెలంగాణలో అద్భుతంగా చేసుకుంటున్నారు వాళ్ళు తెలుగుని, శతావధానాలు చేయించుకున్నారు, మొన్న కవుల్ని గౌరవిస్తున్నారు, తెలుగు భాషకి పట్టం కడుతున్నారు. ఇక్కడ మేము అవధానులు ఉన్నాం, మేము అవధానులు ఉన్నామని మాకే తెలియకుండా అయిపోయింది. మీలాంటి ప్రజలు ఉండబట్టి ఈ పురాణాలును, ఈ అవధానాలు, ఈ కవిత్వాలు పెడుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఏమాత్రము తెలుగు భాషకి ఈ మధ్యకాలంలో అభివృద్ధినా నా కళ్ళారా నేను చూడలేదు ఈ మధ్యకాలంలో. ఇలా చెప్పినందుకు మీకు కోపం వచ్చినేమనుకున్నా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. మన భాష, మన సంస్కృతానికి అభివృద్ధి కావాలి. తెలుగు భాషను ఎలా పెంచాలండి? ఎంతమంది వాళ్ళ తెలుగు భాషలో పండితులు ఉన్నారో తెలుసా? వాళ్ళు ఎవరో మీకు తప్ప ఎవరికి తెలియటం లేదు, అసలు తెలియవలసిన వాళ్ళకి తెలియటం లేదు. ఇవాళ ప్రపంచం పట్టనంతగా వ్యాప్తి చెంది పురాణాలు చెబుతున్న వాళ్ళు, కొంతమంది అవధానాలు చేస్తున్నటువంటి వాళ్ళు, తెలుగు వాళ్ళు గర్వింపదగిన వాళ్ళు ఉన్నారండి. ఇటువంటి వాళ్ళకి ఎప్పటికప్పుడు గుర్తింపవాలి. ఒక్క అవధానికి కానీ, ఒక మహాకవికి కానీ ఈ మధ్యకాలంలో పద్మశ్రీలు, కళాప్రపూర్ణలు వచ్చాయా? ఏమిటి విచిత్రం అంటే, ఇది కలి యొక్క ప్రభావం అట. కారణం, ఈ కలియుగంలో ఈ వేద శాస్త్రాలు విడిచిపెట్టి మిలేచ్ఛ శాస్త్రాలు చదువుకుని తైతక్కలాడి గొడ్డలిప్పుకు తిరిగేటటువంటి వాళ్ళకి విలువ పెరుగుతుంది, అవే చేస్తారు. అందరూ సేవకా వృత్తికి ఇష్టపడతారు, తినకూడనివి తింటారు, చెయ్యరాని వృత్తులు చేస్తారు. సత్యహీనాహ జనాస్సర్వే సస్యహీనాచ మేధిని. ఈ భూమండలంలో సత్యం పలికేవాళ్ళు తక్కుతారు. భూమిలో ఉన్నటువంటి పంటలు కూడా క్రమక్రమంగా హీనమైన పంటలు వస్తాయి. అందువల్లే పంటలకి ఎరువులు వేస్తారు. ఆ ఆహారం తింటే నోరంతా విషపూరితమైపోయి వాక్కు సక్రమంగా రాదు, తినే ఆహారం అంతా విష కలుషితమైపోతుంది. ఫలహీనాశ్చ తరవహ, పళ్ళు చెట్లకి పళ్ళు ఉండవు, కృత్రిమంగా పళ్ళు కాయిస్తారట, స్వతసిద్ధంగా వచ్చే పళ్ళు పోతాయి. అపత్యహీనాశ్చ యోషిత, పూర్వంలో ఇళ్లలో 5-6 పిల్లలు, 10 మంది పిల్లలు ఉండరు, 1 or none అవి లేకుండా పోతాయి. పురుషులలో క్రమంగా నపుంసకత్వం పెరుగుతుంది. అప్పుడు మందుల ద్వారా ప్రతి వాళ్ళు గర్భం ధరిస్తారు. ఓరి దేవుడా, ఇవి కూడా రాశాడు ఆయన. కలియుగంలో ఈ మధ్యకాలంలో చాలామందికి పిల్లలు పుట్టక కృత్రిమ గర్భధారణ చేస్తున్నారని కూడా మహానుభావుడు విష్ణు ఏనాడో ఆయన విష్ణువు కాబట్టి చెప్పాడు. క్షీరహీనాస్తథ గావహ, ఆవుల్లో ప్రకృతి సిద్ధమైన పాలు పోతాయి, మందుల ద్వారా పాలు తెప్పిస్తారు వాటికి. అలాగే దంపతి ప్రీతిహీనవచ భార్యాభర్తల మధ్యలో ప్రేమ తగ్గిపోతుంది. రోజు భార్యాభర్తలు శత్రువుల్లో కొట్టుకుంటారు. ఏదో మీలాంటి పుణ్యాత్మలు కొద్దిమంది ఐకమత్యంతో ఉంటారు తప్ప ఎక్కువ మంది మొగుడు పెళ్ళాలు నిరంతరం తిట్టుకుంటూనే ఉంటారు. తోంసంట అని తిట్టుకుంటూనే ఉంటారట. బస్సు ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా, రైలు ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా, పురాణానికి వచ్చేటప్పుడు చెరో చోట కూర్చోబెడుతున్నారు కాబట్టి కుదరదు కాబట్టి మళ్ళీ బయటకు వెళ్ళాక యథాతథంగా తిట్టుకుంటూనే ఉంటారు. ఏమే కాస్త ప్రసాదం కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే నీ సొమ్మ ఏమైనా పోతుందా అని నేనంటే నీకంటే తెలివైందని ఇదో కొంగులో దాచాను, ఆ మాత్రం నీ మొహానికి తెలియదు అని ఆవిడ తిట్టుకుంటారు. జలహీన మహానద్య, నదుల్లో నీళ్లు తగ్గిపోతాయి, నదులు ఎండిపోతాయి. చూస్తున్నాగా మనం, కృష్ణానదిలో నీళ్లు ఎన్ని ఉంటున్నాయి, గంగానదిలో ఎప్పుడు వస్తున్నాయి, ఎక్కడా నీళ్లు ఉండవు. ఇక అనేక దేశములతో సంపర్కం కలిగినటువంటి వాళ్ళు మధ్య మధ్యలో పరిపాలన చేస్తారట. అంటే తల్లి ఒక దేశం, తండ్రి ఒక దేశం, తండ్రిదో మతం, తల్లిదో మతం, ఇంట్లో ఒక మతం, ఇలా విచిత్రమైన మతాలు వాళ్ళు. ఇక ధర్మహీనులు పెరుగుతారు, పుణ్యహీనులు పెరుగుతారు. లక్షేషు పుణ్యవాన్ కోపి, లక్షల మందిలో ఒక్క పుణ్యాత్ముడు ఉంటాడట, లక్షల మందిలో. నిజంగానే ఆలోచిస్తే గుంటూరు జనాభా ఎంత, ఇక్కడ ఉపన్యాసానికి వచ్చేవాళ్ళు ఎంత, అంటే లక్షకు ఒకడు చొప్పున వస్తున్నాడో 1000 మందికి 10,000 మందికి ఒకడో వస్తున్నాడు అనమాట పురాణానికి. ఈ వచ్చే పుణ్యాత్ములు ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి అలాంటి పుణ్యాత్ముల వల్ల ఈ దేశంలో ఇంకా అంతో ఎంతో వర్షాలు కురుస్తున్నాయి, భోజనం తింటున్నాం. అరణ్యాన్ని భవిష్యంతి గ్రామేషు నగరేషు చ. కలియుగంలో అడవులు ఉండవు, అడవులన్నీ నాశనం చేసి గ్రామాలుగా నగరాలుగా మారుస్తారు. అందుకే కలియుగంలో అడవి అంటే జనారణ్యం, ఇంకా చెట్లు ఉండే అడవులు ఉండవు. ఇంకా పైగా ఏమన్నాడు తెలుసా, సస్యాని చ భవిష్యంతి తటాకేషు నదీషు చ అన్నాడండి. పొలాలు పోతాయట, పొలాలన్నీ చేపల చెరువులు అయిపోతాయి, ఎక్కడ చూసినా రొయ్యలు లేదా చేపలు. కొంతకాలం పోయాక ఈ నీళ్ళన్నీ నిండిపోయి 10-15 ఏళ్ళ పాటు పంటలు లేక పచ్చి చేపలు తిని బతుకుతారట. ఆ పచ్చి చేపలు తినేటప్పుడు కూడా మళ్ళీ ఆ పులుసు కడుపులోకి వెళ్లకుండా భార్యామణి తలకాయ కొరుక్కు తింటే మధ్యలో అది భర్తగారు తింటారు. పురాణాలు చెప్పేవాళ్ళు కూడా మలమల మాడిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో చేపలు తిని పురాణాలు చెప్పవలసి వస్తుందిట. మధ్య మధ్యలో చెరువుల్లోనే మొక్కలు నాటి చెరువుల్లోనే పంటలు పండించడానికి ప్రయత్నిస్తారు. తటాకేషు అంటే చెరువుల్లో, నదీషుచ నదులలో పంటలు పండిస్తారటండి. ఎందుకని, మొత్తం అన్ని చేపల చెరువులు అయిపోతాయి, అప్పుడు ఏమవుతుంది, వరద వస్తుంది, వరద వస్తే మొత్తం ఊళ్ళన్నీ నీళ్లతో నిండిపోతాయి, ఈ నీళ్లు ఎండవు, అప్పుడు పంట ఎక్కడ పండించాలి, చచ్చినట్టు అతి కష్టమే. ఏదేవో కొన్ని మొక్కలు సంపాదించి ఆ మొక్కల్ని నది నీళ్లలో పాతి అందులో పంట పండించి తింటారు. పచ్చి చేపలు తినే రోజులు వస్తున్నాయని చెప్పారు. అవి రాకుండా వెళ్ళిపోతే బాగుండు, మనం ఈ దిక్కుమాలను మనం చూడలేము. క్షేత్రములు పాడైపోతాయి, ఎక్కడ చూసినా సస్యహీన అని పంటలు లేని స్థలాలు, అంటే రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా స్థలం, పొలం పోతుంది. ఇంక ఈ పొలాలు చూసుకుని స్థలాలే అయిపోయాయి, డబ్బులు వస్తాయంటారట. అందరి దగ్గర డబ్బులు కట్టలు ఉంటాయి, అప్పుడు తిండి ఉండదు. ఈ డబ్బులు చూసి 500 నోట్లో వేసుకుని, 500 నోట్లో వేసుకున్నా కడుపు నిండట్లేదండి, నోట్లో వేసుకుంటే మండుతోందండి కడుపు అంటారట. 500 నోట్లు తింటే మరి మండదు, పులిహేర తింటే ఆరోగ్యం తప్ప నోట్లు తిని బతుకుతామా? కాబట్టి హాయిగా మంచి మంచి ఆహారం స్వీట్లు తింటే బతుకుతాం, కానీ నోట్లు తింటే ఏం బతుకుతాం? క్రమంగా అవుతాయి. ఇంకా కొంతకాలం పోయాక ఏమవుతుందట, అష్టవర్షాచ యువతి రజోయుక్త చ గర్భిణి. 8 ఏళ్ళు రాగానే ఆవిడ రజస్వలైపోతుంది, ఆడపిల్లకి 8 ఏళ్ళు రాగానే ఆవిడ పెద్ద మనిషి అవుతుంది, అప్పుడే గర్భవతి కూడా అవుతుంది. 1 సంవత్సరం తర్వాత ఇంకా పిల్లల్ని కనడానికి ఓపిక పోతున్నట్టు, 8 ఏళ్లకే ఈవిడ గర్భవతి అవుతుంది. 9వ ఏట నుంచి గర్భం పొందే శక్తి పోతుంది. 16 ఏళ్లకి జరాన్విత, షోడసేచ జరాన్విత. 16 ఏళ్లకి స్త్రీ పురుషులు ముసలాళ్ళు అయిపోతారు, కేవలం 16 ఏళ్లకి. 18 నుంచి 20 ఏళ్ల మధ్యలో చచ్చిపోతారు. ఆయువు క్రమంగా పేరుకు 100 ఏళ్లే, కానీ 18 నుంచి 19 మధ్యలో చచ్చిపోతారు. కాలము ప్రొద్దున్నయ్యింది అంటే సాయంత్రం అవుతుందట, సాయంత్రం అయితే ప్రొద్దున అవుతుందట, స్పీడుగా మహావేగంగా వెళ్ళిపోతుందట. కాలచక్రాన్ని కొంతమంది స్త్రీ పురుషులు పాతాళంలో ఉండి గిర్రు గిర్రును తిప్పుతారు. మనకి పాతాళ లోకంలో 12 ఆకులతో కూడిన ఒక చక్రం ఉంటుంది. ఆకు అంటే ఏమిటనమాట, బండి చక్రానికి మధ్యలో కర్రతో తయారు చేసిన బద్దీ ఉంటుంది కదా, ఆ బద్దీని ఏమంటారంటే ఆకు అంటారు. ఇలాంటివి 12 ఆకులతో కూడిన ఓ చక్రం, ఆ చక్రాన్ని 2 గిర్రును తిప్పుతారు. ఆ 2 ఎవరు, ఒకళ్ళు రాత్రి ఒకళ్ళు పగలు. ఈ చక్రంలో ఉన్న 12 ఆకులు 12 మాసములు. ఈ చక్రమును తిప్పేటటువంటి వాడు కాలపురుషుడు. ఈ కాలపురుషుడు కలియుగంలో రాను ఈ చక్రాన్ని గిర్రం తిప్పుతాడు. అందుకే మనకి పూర్వంతో పోలిస్తే ఇప్పుడు కాలం స్పీడ్గా పెడుతుంది చూడండి. మన చిన్నప్పుడు అంటే ఇందులో ఎవరు చిన్నప్పుడు చెప్పలేం కనుక, నా చిన్నప్పుడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయానికి చాలా టైం ఉండేదండి, 45 నిమిషాలు పిరియడ్ అంటే ఎక్కువ. ఆడుకునేవాళ్ళం, హాయిగా శుభ్రంగా చదువుకునేవాళ్ళం. వేసవకాలంలో బోలెడన్ని రోజులు ఎంజాయ్ చేసినట్టుగా ఉండేది. ఇప్పుడు ప్రొద్దున్న అయిపోయింది, మళ్ళీ ఉపన్యాసం చెప్పినట్టు ఉంటుంది, నాకు ఎప్పుడు చూసినా ఉపన్యాసం దగ్గర కూర్చున్నట్టే ఉంటుంది, మళ్ళీ ఉపన్యాసం అయిపోయినట్టు ఉంటుంది, మళ్ళీ పడుకున్నట్టు ఉంటుంది. అదేం కాలం అండి బాబు, మహావేగంగా వెళ్ళిపోతుంది. కారణం ఏమిటంటే కింద కాలచక్రాన్ని పూర్వంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం వేగంగా తిప్పుతున్నారట, ఇంకా వేగంగా తిప్పుతారట. అది ఎంత వేగం అంటే ప్రొద్దు పొడిచి నంత సేపట్లో ప్రొద్దు మళ్ళీ కొంకుతుంది. సూర్యుడు ఉదయించడం, అస్తమయం, ఈ రెండు నిమిషంలో జరిగిపోతాయి. అందువల్ల ఏమవుతుందన్నమాట, 100 ఏళ్ల ఆయువు 20 ఏళ్ల ఆయువు కింద లెక్కలోకి వచ్చేస్తుంది. ఈ విధంగా మనుషులు తొందరగా ముసలాళ్ళు అయి చచ్చిపోతారు, పొట్టి వాళ్ళు అవుతారట. ఇక్కడ ఒక గొప్ప మొక్క చెప్పాడండో, ఏమిటో తెలిసిన, మనుషులు 12 అంగుళములంత ఉంటారట. అంగుళాలు 12 అంగుళాలు అంటే జాన తెలుసుగా, ఒక జానుడంత మనుషులు తయారవుతారు. ఇంట్లో బొప్పాసకాయ మొక్క కూడా నిచ్చెన వేసుకు ఎక్కాల్సి వస్తుందిట. ఆ బొప్పాసకాయ మొక్క ఏదో 2-3 మూరలు మాత్రమే ఉంటుందిట. క్రమక్రమంగా ఇళ్లల్లో ఇంకా ఏమవుతుంది, కన్యకాగామినహ, కన్యాముడులు పెళ్లి కాకుండానే గర్భవతులు అవుతారు. క్రమక్రమంగా ఇంకెవరు వాళ్ళకి పెళ్ళి అక్కర్లా, డేటింగ్ అని దానికి పేరు కూడా పెడతారట. అలాంటి వాళ్ళు తయారవుతారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. భగినీ గామినహ, సోదరీమణిని కూడా పొందేటటువంటి వాళ్ళు తయారవుతారు. కేచిత్ సపత్ని మాతృగామినహ, రామరామ సవతి తల్లుల్ని తల్లుల్ని కూడా పొందేవాళ్ళు తయారవుతారు. అగమ్య గమనం చేయవ, పొందకూడని వాళ్ళని పొందుతారు. ఈ విధంగా ఇల్లిల్లు పాపానికి నియమాలతో నిండిపోతుంది, పాప నియమాలతో నిండిపోతుంది, పాపాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోతూ ఉంటుంది. ఏ ఇంట్లో చూసినా పాపాత్ములు పెరిగిపోతారు, ఏ ఇంట్లోనూ నమ్మకం ఉండదు. అలీకవాదిన సర్వే, అసత్యాలు ఆడేవాళ్ళు పెరిగిపోతారు. అసత్యం అసత్యం అసత్యం, అన్నీ మోసాలే.